ఈ సంజీవిని విద్య తీసుకుంటూ ఉంటాం మంచి. ఈ సంజీవిని విద్య భారతదేశపు యొక్క వారసత్వము, దీనిని శ్రీ విద్య అని కూడా అంటారు. ఈ సంజీవిని విద్య అంటల్లో అంతరార్థం ఏమిటి అంటే వ్యక్తికి మృత్యువు లేదు. భగవద్గీతలో 2వ అధ్యాయంలో ఈ సంజీవిని విద్య గురించి చాలా స్పష్టంగా చెప్తాడు. నజాయతే మేతేవా కదాచిన్ నాయం భూత్వా భవితావా, పుట్టదు మృత్యువు లేదు. అంటే సంజీవిని విద్య సంభవమా అనేది కాదు ప్రశ్న. ప్రశ్న ఏంటి అంటే మీరు నేర్చుకోగలరా అన్నది. ఇది భారతదేశంలో శుక్రాచార్యులు యొక్క పుత్రిక దేవయాని, బృహస్పతి యొక్క కొడుకు కచుడు, కచ దేవయాని కథలుగా ఈ మొత్తం సాధనా విధానము టూకీగా అందజేయబడింది. కానీ సంజీవిని విద్య యొక్క 3 రూపాలలో 2 రూపాలు మాత్రమే ఈ మొదటి కొన్ని సెషన్స్లో మీకు అందజేయబడతాయి. అదేంటి అంటే రోగరహితమైనటువంటి జీవితము, వృద్ధాప్యరహితమైనటువంటి జీవితము. 3వది మృత్యురహితమైనటువంటి జీవితానికి కొంచెం టైం ఉంది. టైం ఎందుకుంది అంటే జ్వాలాకుల్ మహర్షి భాషలో మృత్యువు అనేటటువంటి అలవాటును మనం వదులుకోలేకపోతున్నాము. జ్వాలాకులు ఏం చెప్తాడు అంటే మనిషి ఎందుకు చనిపోతాడు అంటే చావు వచ్చి కాదు, మనిషి ఎందుకు చచ్చిపోతాడు అంటే చావటం అనేది అనేక జన్మలు బట్టి అలవాటైపోయింది మనిషి. ఆ అలవాటైపోవటం వల్ల కష్టం ఆ అలవాటు వదులుకోవటం, మృత్యువు అనేటటువంటి అలవాటు. ఈ జన్మలో 2-3 ఏళ్ళ కిందట నేర్చుకున్నటువంటి సిగరెట్ స్మోకింగ్ అలవాటు అయిపోతే వదులుకోవటం చాలా కష్టం. ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్తారు, ఎంతమంది సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, నాకు మానేయాలనుంది కానీ నేను మానలేకపోతున్నాను. అలాంటిది కొన్ని కోట్ల సంవత్సరాల బట్టి అలవాటు అయిపోయినటువంటి మృత్యువును వదులుకోవటం అంత తేలిక కాదు. కానీ అది అసంభవమూ కాదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కఠోపనిషత్ మొత్తము కూడా అమృతత్వ విద్య గురించే చెప్తుంది. కఠోపనిషత్ మొత్తము నచికేతాగ్ని యొక్క ఆ విశిష్టమైనటువంటి అగ్నిస్వరూపము మృత్యురహిత స్థితిలో తీసుకువెళ్ళటం, సంజీవిని విద్య నేర్పటం. అంచేత నేను చెప్పేటటువంటి ఈ మాటలు మన ఉపనిషత్తులలో అమృతస్య పుత్ర మనని ఆ ఉపనిషత్తుల్లో ఆ ఉపనిషత్ దేవి అమృతస్య పుత్ర మీరు ఎవరు అంటే అమృతస్య పుత్ర మీకు మృత్యువు లేదు. అదే భగవద్గీతలో అర్జునుడికి చెప్తాడు శ్రీకృష్ణుడు, నేను మా తాతని మా గురువుని మా బంధువులను ఎక్కడ చంపేది వీళ్ళని, ఇంతకంటే నాకు నెత్తురుకూడు మేలు అని నయోచ్ఛ నేను యుద్ధం చెయ్యను అని చెప్తే ఏంటి ఉక్తా తుష్టీం బభూవ, నోరు మూసుకుని గాండేవం పక్కన పడేసి కూర్చుంటాడు, నేను యుద్ధం చేయను నేను చంపను అని. అక్కడ చాలా స్పష్టంగా భగవద్గీత 2వ అధ్యాయంలో చెప్పినటువంటి మాటలు మీరు కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకుంటే శ్రీకృష్ణుడు అమృతత్వం గురించే చెప్తున్నాడు. చంపేదవడు చంపించేదవడు చంపుతున్నాను అనుకున్నవాడు తప్పనుకుంటున్నాడు, చచ్చిపోతున్నాను అనుకున్నవాడు కూడా తప్పనుకుంటున్నాడు అంటే అర్థం ఏమిటి? భావార్థం అవుతుంది అక్కడ రాసినటువంటి, ఎవరైతే నేను చంపుతున్నాను అని అనుకుంటున్నాడో వాడు తప్పనుకుంటున్నాడు, ఎవడైతే నేను చచ్చిపోతున్నాను అని అనుకున్నాడో వాడు తప్పు అనుకుంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఎవడు చావటంలే, మరి అయితే ఏమి జరుగుతోంది, మరి ఏంటి గందరగోళం అంతా అంటే కఠోపనిషత్తులో దానికి నచికేతుడు జవాబిస్తాడు. కథ తెలుసు కదా మీకు, నచికేతోపాఖ్యానం మీలో ఎంతమంది తెలుసు కాస్త చెప్పండి, ఒకళ్ళే తెలిస్తే వెళ్ళినాము, ఇంకా ఎవరికి తెలీదా కఠోపనిషత్తులు ఎవరికి తెలియదు? నచికేతుడు కథ తెలుసా? పొందినండి, మరి తప్పేం లేదు, మళ్ళీ చెప్పుకుందాం ఏముంది, మీకు నాకు తెలిస్తే ఏం లాభం అమ్మా, అందరికీ తెలియాలిగా. నచికేతుణ్ణి ఒక విశేషమైనటువంటి పరిస్థితుల్లో 9 ఏళ్ళ ఆ బాలకుణ్ణి తండ్రి యముడికి ఇచ్చి వేస్తాడు. యముడికి ఇచ్చి వేయటం అంటే అర్థం ఏంటి? నువ్వు చచ్చిపో అంటాడు. సరే రైట్ అంటాడు, చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత యముడు అప్పుడు టూర్కి వెళ్ళాడు ఎక్కడికో, 3 రోజుల పాటు లేడు యమలోకంలో. నచికేతుడు యముడి యొక్క ఇంటి ముందు ఆహారం తీసుకోకుండా 3 రోజులు ఉంటాడు. యముడు తిరిగి వస్తాడు. తిరిగి వచ్చాక యముడి యొక్క కుటుంబ సభ్యులు ఏం చెప్తారు అంటే, ఈ బ్రాహ్మణ బాలకుడు 3 రోజులు బట్టి నిరాహారి అయి మీ మందిరం ముందు ఉన్నాడు అంటే యముడు గాభరా పడిపోయి, నా మందిరం వద్ద నిరాహారంగా నువ్వు 3 రోజుల పాటు ఉన్నావు కనుక నీకు 3 వరాలు ఇస్తున్నాను అంటాడు. చాలా జాగ్రత్తగా ఈ కథ అర్థం చేసుకోండి, ఇది కథ కాదు, ఇది మీరు చేయగలిగితే మీరు పాటించగలిగితే మీరు కూడా అలా అవుతారు. అంచేత మొదటి వరం ఏం కోరుకుంటాడు అంటే, నేను మళ్ళీ తిరిగి భూలోకానికి వెళ్ళినప్పుడు నా తండ్రి నన్ను గుర్తించుగాక. ఏముందమ్మా గుర్తించడానికి, మళ్ళా కొడుకు వెనక్కి తిరిగి వెళ్తే తండ్రి గుర్తించలేడా? ఎప్పుడు గుర్తించలేడు? ఇంకో శరీరంలో ఒక జీవిస్తే అప్పుడు గుర్తించలేడు. భావం చాలా స్పష్టంగా ఉంది అక్కడ. అంటే నిజంగానే నచికేతుడు శరీరం వదిలి వెళ్ళిపోయాడు, నిజంగానే యమాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు, అప్పుడు నేర్చుకున్నటువంటి సాధన నచికేతాగ్ని అని పేరుతో ప్రసిద్ధి ఎక్కుతుంది అంటాడు. నచికేతాగ్ని అంటే మనం వాడేటటువంటి అగ్ని కాదు, దేవుడి దగ్గర పెట్టే దీపం వెలిగించే అగ్ని రూపం వేరు, ఇంటి దగ్గర వంట చేసుకోవటానికి మనం వెలిగించేటటువంటి అగ్ని యొక్క రూపం వేరు, సిగరెట్ తాగటానికి మనం వెలిగించుకునేటటువంటి అగ్ని యొక్క రూపం వేరు, అన్నీ ఒకటే అనుకుంటాం మనం. ఇంకేంటే మనకి ఆ సూక్ష్మమైనటువంటి తేడాలు తెలియటం లేదు. ఇదంతా ఎందుకు చెప్పానో మీరు అర్థం చేసుకోండి. ఈ సంజీవని అనేటటువంటి విద్య కొత్తది కాదు, ఇది నేర్చుకోవటం కొత్తగా మనం మొదలు పెడుతున్నాం. భగవద్గీతలో చెప్పబడింది ఆ సంజీవని విద్యయే. శ్రీకృష్ణుడు విశ్వరూపముగా చూపించింది ఆ సంజీవని విద్యయే. చాలా స్పష్టంగా భగవద్గీతలో ఏం చెప్తాడు అంటే, ఏకాదశ అధ్యాయంలో, నువ్వు ఎవరిని చూసి భయపడుతున్నావో ఆ భీష్ముడు, ద్రోణుడు, జయద్రథుడు, కర్ణుణ్ణి నేను ఎప్పుడో చంపేశాను. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, అన్న మాటని మనం అర్థం చేసుకోం. ఎప్పుడో చంపేశాను, ఎప్పుడో అంటే యుద్ధంలో వాళ్ళు ముందు జీవించి ఉన్నారు కదా. కానీ శ్రీకృష్ణుడు అన్నటువంటి మాట ఏంటి అంటే, నువ్వు వాళ్ళని చూసి ఎందుకు భయపడుతున్నావు, నువ్వు భయపడాల్సినటువంటి అవసరమే లేదు, బికాజ్ దే ఆర్ డెడ్ తస్మాత్ ముత్తిష్ట యశో లభస్వ జిత్వా శత్రున్ భుంచ రాజ్యం సంయుద్ధం. చేత నువ్వు లే, చచ్చిపోయిన వాడిని చంపడం గొప్పే ఉంది, గొప్పేం కాదు కదా, యుద్ధం చేయి. ఖచ్చితంగా మానసిక స్థితి మీలో కనుక ఉంటే ఈనాడు మనం మొదలెట్టినటువంటి సంజీవిని విద్య ప్రపంచానికి ఖచ్చితంగా సంజీవిని విద్య అందజేస్తుంది. ఇది వేదాలలో, ఉపనిషత్తుల్లో, మహాభారతంలో చెప్పినటువంటి విద్య మాత్రమే, మనం కొత్తగా ఏమీ చెప్పటం లేదు. భాష మార్చుకుంటున్నాం, వాళ్ళు సంస్కృతంలో చెప్పారు, మనం తెలుగులో మాట్లాడుకుంటున్నాం, అంతే తేడా. ఇది మీరు కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అది అర్థం చేసుకుంటేనే ఈ సంజీవిని విద్య మీకు ఖచ్చితంగా రెండు రకాలు ఉపయోగపడుతుంది. మీకు ఇంకా రోగాలు రావు, ఈ జన్మలో మీకు రోగాలు రావు. బై ఛాన్స్ ఒకవేళ వచ్చినా అవి అలా వచ్చి అలా వెళ్ళిపోతాయి, గ్యారంటీ అది. కానీ గ్యారంటీ పరీక్షకి ఒక టీచర్ దగ్గరికి వెళ్ళి మీరు ట్యూషన్ నేర్చుకుంటూ ఉంటే టీచర్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం మనం? పరీక్షలో పాస్ అవటానికి వెళ్తున్నాం. మరి అందరూ పాస్ అవుతున్నారా? పాస్ అవ్వడం లేదు కదా. ముఖ్యంగా ఇంటర్మీడియట్ వాటిలో అయితే చాలామంది పాస్ కారు. దాంట్లో తప్పు ఎవరిది? టీచర్దా, స్టూడెంట్దా, ఎవరిది తప్పు? టీచర్ పాపం చెప్తూనే ఉన్నాడుగా. అదే టీచర్ పాఠం విని కొంతమంది 90% తెచ్చుకుంటారు, రికార్డ్ బ్రేక్స్ చేస్తారు కొంతమంది, కొంతమంది ఫెయిల్ అవుతూ ఉంటారు. భావం అర్థమవుతుందా? ఈ 9 రోజుల పాటు మీరు చాలా ఏకాగ్రతతో చెప్పింది అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. మీరు మీ స్వబుద్ధి ఉపయోగించవద్దు, ఇక్కడ లాజిక్ ఉపయోగించుకోవద్దు. చివరి రోజు లాజిక్ ఉపయోగించుకున్నాను. లాస్ట్ డే మనం ఎప్పుడైతే ఒక అవగాహనకి వస్తామో అప్పుడు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ప్రస్తుతం నో డౌట్స్. సంజీవిని విద్య గురించి మీరు డౌట్స్ అడిగేటటువంటి మానసిక స్థితిలో లేరు మీరు. మీకు అదేంటో ఇంకా తెలీదు మీకు. కానీ ఇది దేని మీద ఆధారపడి ఉందో చెప్తున్నాను కదా నేను. వేదాల మీద ఆధారపడి ఉంది, ఉపనిషత్తుల మీద ఆధారపడి ఉంది, పురాణాల మీద ఆధారపడి ఉంది, రామాయణంలో చాలా స్పష్టంగా సంజీవిని విద్య గురించి చెప్పబడి ఉంది. సూర్యోదయం లోపల నువ్వు సంజీవిని తీసుకురాకపోతే లక్ష్మణుడు ఠా. ఎక్కడి నుంచి తీసుకురావాలి సంజీవిని? హిమాలయాల నుంచి తీసుకురావాలి. ఈయన గారు ఎక్కడున్నారు? లక్ష్మణ గారు, ఈజ్ ఇట్ పాసిబుల్? ఆ మాటే రాలే అక్కడ. అసంభవం, అది నేను ఎలా చేస్తాను అనేటటువంటి మాట రాలేదు అక్కడ. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. రాత్రికి రాత్రి తీసుకొచ్చి లక్ష్మణ్ బతికించగలిగితే 9 రోజులలో మీరు ఎందుకు నేర్చుకోలేరు దాన్ని? కానీ ఇట్ ఈజ్ ఎ కాన్షియస్నెస్, అదొక చేతనత్వము. మృత్యురహిత చేతనత్వాన్ని అర్థం చేసుకోవాలి మీరు. ఆ చేతనత్వానికి రకరకాలుగా వెళ్తాం మనం ఈ క్లాసుల్లో. అందుకే మొట్టమొదటి కండిషన్ ఏంటంటే, ఈ క్లాసుల్లో మీరు ఒక్కసారి ఇక్కడ క్లాసుల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ చివరి రోజే బయటకు వెళ్ళాలి. లేదండి మనకు చాలా అర్జెంట్ వర్క్ ఉంది, ఏం చేస్తాం, మీరు నిర్ణయించుకోండి. ఏది నేర్చుకోవటం చాలా ముఖ్యం. దట్ యు హ్యావ్ టు స్టే ఇన్సైడ్ ద డోర్. మహాభారతంలో శిఖండి చాలా విచిత్రమైనటువంటి లాజిక్ చెప్తారు. ఇంకేటంటే అనేక మందికి శిఖండి యొక్క సంజీవని తత్వము అర్థం కాలే. భీష్ముడు ఆ మర్యాదని పాటించి మృత్యువు రానటువంటి వాడి మీద బాణాలు ఇచ్చేవాడిని ఏమంటాం మనం? మూర్ఖుడు అంటాం. అందువల్ల శిఖండి మీద బాణం వేయలే. సరే, కారణాలు చాలా ఉంటాయి, అది వేరే విషయం. కానీ విషయమంతా ఏ విషయం మీకు అర్థం అవటానికి చెప్తున్నానో అర్థమైందా? ఇది అతి పురాతనమైనటువంటి, సనాతనమైనటువంటి, నిత్య నూతనమైనటువంటి విద్య. సనాతనమైనటువంటిది రామాయణ కాలంలో కూడా ఉన్నది, ఇంకా దానికంటే ముందు కూడా చాలా ఉంది. శాశ్వతమైనది అప్పుడు ఉంది, ఇప్పుడు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనం ప్రయత్నించినా ప్రయత్నం చేయకపోయినా రేపు కొన్ని వందల సంవత్సరాల తర్వాత, వేల సంవత్సరాల తర్వాత కూడా ఎవడైనా ప్రయత్నించవచ్చు, దాన్ని సాధించవచ్చు. ఇంకేత శాశ్వతమైనటువంటిది ఇది, సనాతనమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది, నిత్య నూతనమైనటువంటిది. ఎవరికి వాళ్లే ప్రతిసారి కొత్తగా చిరంజీవి అవటానికి ప్రయత్నించవచ్చు. పేరు పెట్టుకోవటానికి అంటానే నేను మానసిక స్థితి గురించి చెప్తున్నాను. ఇది మొదట నేను చెప్పదలుచుకున్నది, మీకు బాగా అవగాహన అయింది కదా. మన శాస్త్రాలలో, మన పురాణాలలో, మన ఇతిహాసాలలో, మన ఉపనిషత్తులలో ఉన్నటువంటి విద్య ఇది. సకాలేన మహతా యోగో నష్ట పరంతప. కానీ అన్ని విద్యలులాగే ఎందుకో ఏదో కారణం వల్ల ఈ విద్య మర్చిపోయాము. అసలు ఆ విద్య ఉన్నది అనే మర్చిపోయాం. మొత్తము మన దేవాలయాలలో నేర్పబడేటటువంటి విద్య సంజీవని విద్యే. అక్కడ ఉన్నటువంటి మాటలు అవి చూస్తే మీకు అర్థమవుతుంది. తీర్థం ఇస్తున్నప్పుడు ఒక రాగి పాత్రలో ఒక తులసి దళం వేసి నీళ్లు పెట్టి కొంచెం కర్పూరం వేసి పాదోదకంగా ఇస్తాం. అప్పుడు చదివే మంత్రం ఏంటి? అకాల మృత్యుహరణం. అకాల మృత్యు ఉండదు. దాని తర్వాత సర్వ పాప ప్రశమనం, లేకపోతే సర్వవ్యాధి నివారణ, రెండు ఒకటే. సర్వవ్యాధి నివారణం అనేటటువంటి మాట ఒక ఋషి అన్నప్పుడు ఆ పాదోదకము, ఆ తీర్థము ఏ వ్యాధిని నయం చేస్తుంది? అన్ని వ్యాధుల్ని నయం చేస్తుంది. మరి నయం చేయటం లేదు కదా మాస్టారు, నువ్వు రెగ్యులర్గా తీసుకుంటున్నావా దాన్ని? మందు ఎంత ఖచ్చితంగా చెప్పినట్టు రూల్స్ ప్రకారం వేసుకుంటున్నావో అలా ఏమైనా వేసుకుంటున్నావో, లేకపోతే ఎప్పుడైనా గుడికి వచ్చేసినప్పుడు తప్పదు అన్నప్పుడు ఎంతో బలవంతంగా అనుభూతి రాహిత్యంగా భావరాహిత్యంగా ఏం పనిచేస్తుంది? కానీ మంత్రాలు మీకు చాలా స్పష్టంగా చెప్తాయి, ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విద్య నేర్పుతున్నాం మేము, దేవాలయాలు అందుకు రావాలి. మృత్యువు ఉండనే ఉండదు వాళ్ళకి, అసలు అకాల మృత్యు అనేటటువంటి ప్రసక్తే లేదు. ఇక్కడ చాలా విచిత్రమైనటువంటి మాట వాడుతున్నాం మనం, అకాల మృత్యువు అని. అంటే అర్థం ఏంటి? మృత్యువు నువ్వు కోరుకుంటే వస్తుంది. అకాలం అంటే అర్థం కదా, కాలం అంటే నువ్వు నియమించుకోవాలి కాలాన్ని. ఇక అది భీష్ముడు చేసినటువంటిది. భీష్ముడికి మాత్రమే కాదు, చాలా మందికి ఉంది ఆ రోజు. ద్రోణుడికి ఏంటుంది? తను నిర్ణయించుకున్నాడు కాలాన్ని, నేను శస్త్రాన్ని కింద పెడితే తప్ప నన్ను ఎవరు చంపలేరు. అంచేత ద్రోణుడిని చంపాలి అంటే నువ్వేం చేయాలి? ద్రోణుడి చేత అస్త్ర సన్యాసం చేయించాలి. అది చేయించాకే ద్రోణుడు చనిపోయాడు. ఆ మార్గం ఏమిటి ఉచితం, దాని గురించి మాట్లాడకండి. ఎందుకంటే ధర్మ సూక్ష్మాలు చాలా తమాషాగా ఉంటాయి. పెద్దలు చెప్పిన మార్గాన్ని మనం అనుసరించటమే తప్ప అది ఉచితమా అనుచితమా అనేటటువంటి దమ్ము మనకు ఉండదు. అందులో మనకి శాస్త్రాలు తెలియవు, పురాణాలు తెలియవు, వేదాలు తెలియవు. కానీ ద్రోణుడు కూడా ఇచ్చామృత్యువే, ఒకసారి ఒక వ్యక్తి ఒక మాట అన్నాడు దుర్యోధనుడిని, నేను తొడలు విరక్కొట్టి చంపుతాను. అన్నాకేం జరిగింది? అదే జరిగింది. అదే వ్యక్తి, నేను దుశ్శాసనుడి యొక్క రొమ్ము చీల్చి నెత్తురు తాగుతాను. తాగాడు. అది రైటా తప్ప, అందుకే నేను చెప్పాను మీరు ఆ యాంగిల్తో నాతో డిస్కస్ చేయొద్దు. నాకు తెలియదు అది రైటో తప్ప, అది ఉచితమో అనుచితమో నేను మాట్లాడటం లేదు. నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, ఆ కాలంలో అందరికీ ఇచ్చా మృత్యు ఉన్నది. దే హ్యావ్ డిసైడెడ్ హౌ టు డై. నేను ఎలా చనిపోవాలి అని నిర్ణయించుకున్నానో అలా చనిపోతాను. అది అకాల మృత్యు ఎందుకు అవుతున్నది? ఇచ్చా మృత్యు అవుతుంది. భావం అర్థమవుతుంది కదా? అకాల మృత్యుహరణం, దేవతా తీర్థము, దేవాలయాలలో తీర్థానికి ఆ విలువ ఉన్నది. మరి అలా అవుతోందా మాస్టారు? నువ్వు విలువ ఇస్తున్నావా? విలువ నువ్విచ్చుకోవాలి. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. దేనికి విలువ ఉండదు, విలువ నువ్వు ఇవ్వటం బట్టి ఉంటుంది. ఆకుపచ్చ రంగుంది, కాషాయ రంగుంది, తెలుపు రంగుంది, రంగులేగా. కానీ మూడు రంగుల్ని ఒక జెండాగా తయారు చేశారనుకోండి, మూడేగా రంగులు అక్కడ ఏముంది? ఏముంది? ఒక గుడ్డ మీద మూడు రంగులు వేశారు. ఇంకా కావాలంటే నీలంగా ఒక చక్రం గీశారు. దానికి ఎందుకు అయ్యా ప్రాణాలు ఇచ్చేస్తున్నావు నువ్వు? ఎవరైనా దాన్ని అపహాస్యం చేస్తే, ఎవరైనా దానికి కావాల్సినటువంటి విలువ ఇవ్వకపోతే మీకు ఒళ్ళు మండుకు వస్తుంది. ఒళ్ళు మండుకు రాలేదు అంటే ఇంకా ఆనందించాలన్నమాట. మనంత మూర్ఖులెవడూ లేదు, ప్రేమ లేదు దేశం మీద. అంచేత జెండాకి విలువ మనం ఇచ్చుకుంటాం, తీర్థానికి విలువ మనం ఇచ్చుకుంటాం, దేవతా విగ్రహానికి విలువ మనం ఇచ్చుకుంటాం. నువ్వు విలువ ఇవ్వలేదనుకో, దేవత లేదు అక్కడ. అంచేత దేవతా విగ్రహం ఓకే, దేవత యొక్క పూజ ఓకే, దానికి ఉన్నటువంటి పద్ధతి ఓకే, కానీ ఆ పద్ధతులు వాటికి అన్నిటికీ కూడా విలువ మనం ఇచ్చుకుంటాం. ఆ విలువ నీ భావావేశం నుంచి బయట లోపలికి వస్తుంది, బయటకు వస్తుంది. ఆ భావమును మీలోకి ప్రతిష్ఠించటానికి మూడు చాలా ప్రముఖమైనటువంటి మార్గాలు ఉన్నాయి. అందుకే సంజీవని విద్య అంటే ఏంటో అర్థమైంది కదా. నేను సామను అనేటటువంటి ఒక మానసిక స్థితి. చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమ. భావం అంటే తెలుసా ఈ స్తోత్రం మీకు? మార్కండేయుడిది. చనిపోతాడు అనుకున్నటువంటి వాడు ఆ శివలింగాన్ని పట్టుకుని ఈ స్తోత్రం జరుగుతాడు. చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమ. ఇక్కడో అసలు ఎముడు రాకముందే వచ్చేసాడు అనుకుని ముందే వదిలిపో, ముందట రాకముందే. ఇంకా ఆ మానసిక స్థితి తీసుకురావటానికి మూడు ముఖ్యమైనటువంటి సాధనాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఆ సాధనాలు అర్థం చేసుకోండి. ఇక్కడ మీకు ఆ సాధనాలు మూడు చెప్పబడుతున్నాయి. మొట్టమొదటి సాధనం ఏంటంటే శరీరం. శరీరాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? శరీరాన్ని ఉపయోగించుకోవటమే రాదు మనకి. మన కోరికలు తీర్చుకోవటానికి మీరు వేదాలు చదవక్కర్లేదు, ఏ దేవతా ఉపాసన చేయక్కర్లేదు. స్థిరంగా కూర్చుంటే చాలు మీ కోరికలు తీరిపోతాయి. శ్రీకృష్ణుడు చెప్పాడు అది. మరి శ్రీకృష్ణుడు చెప్పినా మేము నమ్మమండి, ఇంకది మీ ఇష్టం అది. ప్రైమ్ మినిస్టర్ చెప్పినా నేను విందండి, అంటే నేనేం చేస్తాను? సమంకాయ శిరోగ్రీవం ధారయన్న చలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశానవలోకయం. ఏ దిశని ఎటు చూడకుండా వెన్నుపూసని తిన్నగా పెట్టుకుంటావు. ఈ వెన్నుపూసని ఎప్పుడైతే నువ్వు తిన్నగా పెట్టుకుంటావు, 33 కోట్ల దేవతలు స్ట్రైట్ అయిపోతారు. ఎందుకంటే వెన్నుపూసలో 33 రకాల దేవతాశక్తుల యొక్క ఆశ్రయము ఉన్నది. ద్వాదశ ఆదిత్యులు, ఏకాదశ రుద్రులు, అష్టవసువులు, ఇద్దరు అశ్విని దేవత, మొత్తం 33. స్ట్రైట్గా మీరు కూర్చుంటే చాలు మీ కోరికలు తీరిపోతాయి. శ్రీకృష్ణుడు చెప్పింది అది. కానీ మరి కూర్చుంటే తీరిపోతుందా మాస్టారు? విద్య వచ్చేస్తుందా? ఇప్పుడు మీరు కూర్చుని ఉన్నారు, సంజీవిని విద్య మీలోకి ప్రవహిస్తుందా లేదా నాలోంచి? మీరేం చేస్తున్నారు ఇప్పుడు? యుద్ధం చేస్తున్నారా, డ్యాన్స్ చేస్తున్నారా, ఏం చేయటం, మాట్లాడకుండా స్థిరంగా కూర్చుని ఉన్నారు. కూర్చొని ఏం చేస్తున్నారు, వింటున్నారు. ఇంజనీర్ అవుతున్నాడు అవడు కాలేజీలో, ఏం చేస్తాడు, కూర్చుని ఉంటాడు. మౌనంగా కూర్చుని ఉండాలి. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే టీచర్ చెప్పింది విందుగా, విద్య రాదుగా. అంచేత విద్య రావాలి అంటే, జ్ఞానం రావాలి అంటే ఏకైక కండిషన్ ఏంటి అంటే కదలకుండా కూర్చోడం. క్రైస్ట్ అంటాడు తమాషాగా, బీ స్టిల్ అండ్ నో దట్ యు ఆర్ గాడ్. నువ్వు స్థిరంగా ఉండిపోతే నీకు అర్థమైపోతుంది నువ్వే భగవంతుడివి అని. సమంకాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చ నవలోకయన్. ఇది మీకు మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఈ 9 రోజులలో ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అనుకోండి, టీచర్స్ అనుకోండి, మార్గదర్శకులు అనుకోండి, లేకపోతే మీ అదృష్టం వల్ల మీకు నేర్పటానికి వచ్చినటువంటి భగవద అంశ సంభూతులు అనుకోండి, మీ భావన బట్టి ఉంటుంది అది. మీ భావన క్లాస్కి వచ్చామనుకోకండి, మీరు ఈ వచ్చినటువంటి ఈ క్లాస్ ప్రపంచానికే ఒక నూతన మార్గదర్శనము చేయేటటువంటి క్లాస్కు వచ్చారు మీరు, అది అర్థం చేసుకోండి. మీతో ఆ అమరత్వము అనేటటువంటిది ప్రపంచానికి అందజేయాలి. ఇట్ ఈస్ ఎ రివల్యూషన్, ఒక క్రాంతి, ఒక విప్లవం ఇది. ఆ విప్లవానికి తగినటువంటి మానసిక స్థితితో మీరు ఈ క్లాసులో అర్థం చేసుకోవాలి. ఆ క్లాసులో మొట్టమొదటిది ఈ శరీరాన్ని ఉపయోగించుకుని మీరు చేసేటటువంటి దాన్ని ఆసనాలు అంటారు. ఈ ఆసనాలు కూడా చాలా ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తాయి. మీకు అర్థం అవటంలే, అసలు ఆసనాల్లో ఉంటేనే మీకు ఫలితాలు వస్తాయి. భోజరాజుడి కథ ఏదో విన్నారు మీరు కదా, ఆ 32 తాళభంజికలు మెట్లుంటాయి. ఆ సింహాసనం మీద జరిగింది ఏంటో కథ మీకు తెలుసు కదా. రాజు వెళ్తున్నాడు, ఓ మంచం మీద ఒకడు తన పొలానికి రక్షణ కలగజేస్తూ కూర్చుని ఉన్నాడు. చీకటి పడిపోయింది, రాజుగారి సైన్యం అలసిపోయి ఉన్నది. అక్కడ కూర్చుని వాడు ఏమంటున్నాడు, రండి రండి రండి, మీరు అలసిపోయి ఉన్నారు, మీరు ఆహారం అంతా తీసేసుకోండి, నా దగ్గర ఉన్నదంతా అన్నాడు. సరే అన్నాడు కదా అని తీసుకోబోతుంటే వాడు కిందకి దిగి వస్తే, నా మీరు రాజు అయ్యుండి కూడా నా పొలాన్ని ఇలా నాశనం చేస్తారంటే ఇప్పుడే కదయ్యా నువ్వు అన్నావు అని మళ్ళీ వాడు పైకి వెళ్తాడు. పైకి వెళ్తే మళ్ళీ ఏమంటాడు, రెండు 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 తినండి 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 తినండి. సరే మళ్ళీ మంచి నీళ్ళు ఏదో కావాలని కింద దిగి వస్తే ఏమవుతుంది, నువ్వు మళ్ళా భావం అర్థమైనా ఏమవుతుందో, వాడు మంచి ఎక్కితే విశాలమైనటువంటి మానసిక స్థితి ఇచ్చే తీసుకో అంటున్నాడు. అప్పుడు రాజుకు డౌట్ వచ్చింది, అక్కడ ఏదో ఉందని. అప్పుడు తవ్విస్తే అక్కడ ఆ విక్రమార్కుడు యొక్క సింహాసనం కనిపిస్తుంది. అంటే ఆసనానికి ఆ విలువ ఉంది, ఆ మానసిక స్థితి మారిపోతుంది. అది మీరు అర్థం చేసుకోవటంలే ఆసనాలు వేస్తున్నప్పుడు. అది ఇక్కడ నేర్చుకుని వెళ్ళండి. మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఆసనాలు కరెక్ట్గా వేస్తున్నావా లేదా కాదు, ఆసనాలకి తగిన మానసిక స్థితి మీకు వస్తుందా లేదా. గోముఖాసనం వేస్తే పవిత్రత మీకు రావాలి, భుజంగాసనం వేస్తే మీకు కుండలిని శక్తి మీద నియంత్రణ రావాలి. వేస్తే చాలు, మీరేం చేయక్కర్లే. ఒకరోజు మా కాలేజీలో ఓ తమాషా జరిగింది. విశేష కారణాల వల్ల ప్రిన్సిపాల్ పోస్ట్ ఖాళీగా ఉంది. విచిత్రమైన క్లాస్, ఏదో క్లాసులు వచ్చాయని ఆ దెబ్బలాట్లు మనకు అనవసరం. మా కాలేజీలో, డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపాల్ పోస్ట్ ఖాళీగా ఉంది. ఎవరు, సరే ఏదో బయట నుంచి వస్తారన్నారు, వాళ్ళ నుంచి వస్తారన్నారు, వీళ్ళు వస్తారన్నారు. మొదటి రోజు ఒకరోజు మేము సాయంత్రం, ఇంకా ఎవరు ప్రిన్సిపాల్ రాలేదు, కొత్త ప్రిన్సిపాల్ ఎవడొస్తాడు అనుకున్నాం. నెక్స్ట్ డే మేము వెళ్ళేసరికి నాతో పాటు మాతో పాటు పనిచేస్తున్నటువంటి మ్యాథమెటిక్స్ లెక్చరర్ ప్రిన్సిపాల్ సీట్లో కూర్చుని ఉన్నాడు. వాడికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. నా మాతో పాటు ఉన్నటువంటి ఆ లెక్చరర్ ఆ క్షణం నుంచి ఏమైపోయాడు, ప్రిన్సిపాల్ ఆసనం మీద కూర్చున్నాడు కనుక అంతే కదా. మనం వ్యవహారాలలో ఓ అపాయింట్మెంట్ ఆర్డర్ అని అదని అదని ఉంటుంది. ప్రకృతిలో అపాయింట్మెంట్ ఏం లేదు, నువ్వు తీసుకోవటమే. యూ హ్యావ్ టు అపాయింట్మెంట్ యువర్ సెల్ఫ్. కృష్ణుడిని ఒకడెవడైనా ఉత్తరం రాసిచ్చి పరీక్ష పెట్టి ఈ రోజు నుంచి నువ్వు జగద్గురువు అని అపాయింట్మెంట్ ఆర్డర్ ఎవడైనా ఇచ్చాడా? ఇచ్చాడా ఎవడైనా? శంకరాచార్యుల వారికి ఎవడైనా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చాడా నువ్వు అద్వైతాన్ని ప్రచారం చేయని? ఇచ్చాడా ఎవడైనా? భావం అర్థమవుతుందా? ఎవడు ఇవ్వలే. షిర్దీ సాయికి ఎవడైనా చెప్పాడా వీళ్ళందరి కష్టాలు మీరు తీర్చేయండి? ఎవడు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వరు ఆధ్యాత్మికతలో. నువ్వు తీసుకుంటావు, నువ్వు వేసినటువంటి ఆసనము నువ్వు తీసుకోగలిగితే ఆ శక్తి నీకు ఇస్తుంది తక్షణమే. ఇందాక నేను ఆ భోజరాజు గారు చెప్పింది అది, వాడ మంచం మీద కూర్చుంటే ఆ భూమిలో ఉంటే ఆ ఆసనం భూమిలో ఉంది ఎక్కడో, వీడికి కూడా తెలియదు అక్కడ ఆసనం ఉందని. అందువల్ల ఈ సాధన ఎక్కడ జరిపించాలి అనేటటువంటి ప్రశ్న వచ్చినప్పుడు మా వాళ్ళు మా గురుదేవులు ఈ సాధన ఎక్కడ చేయమని చెప్పారు అంటే తీర్థక్షేత్రాలలో ఎక్కడో చేయమని. భాగవతం చదువుతున్నప్పుడు నారదుడు పడిన అన్న మాట నాకు గుర్తొచ్చింది, తీర్థాలలో తీర్థ శక్తి లేదు. చదివారా భాగవతంలో ఆ భావం? ఏంటా శ్లోకం? మరేం చదివినట్టు? అక్కడ వాడు ఏం చెప్తాడు అంటే, డబ్బు కోసం ఎప్పుడైతే వేదాలు చదవటం మొదలెట్టారో బ్రాహ్మణత్వం నశించిపోయింది. భగవత్ శక్తి తెలియనటువంటి వాళ్ళు ఎప్పుడైతే తీర్థాలలో ఉన్నారో తీర్థం యొక్క శక్తి నశించిపోయింది. ఎప్పుడైతే పండితులు ముక్తి మార్గం గురించి చెప్పకుండా ఉన్నారో ముక్తి మార్గం నశించిపోయింది అని ఏడు రకాలైనటువంటి ఫలితాలు చెప్తాడు అక్కడ. అంచేత తీర్థస్థలాలలో వద్దు అన్నాను. అది కారణం ఎందుకంటే నారదుడే చెప్తే అది, ఇప్పుడు మనం వెళ్ళి ఈ సంజీవిని విద్యను ఎక్కడ. కానీ ఒకసారి నేను ఈ మధ్యకాలంలోనే ఇక్కడికి దీనికంటే ముందు వచ్చాను ఇక్కడికి. ఇప్పుడు అది శతకుండే. అప్పుడు నాకు ఇక్కడ స్థలం యొక్క శక్తి అర్థమైనది. విపరీతమైనటువంటి శక్తి ఉంది ఇక్కడ. భోజరాజు కథ చెప్పినందుకు, సింహాసనం కథ చెప్పింది. భగవంతుడు తెలియాలి ఇక్కడ ఎన్ని సింహాసనాలు ఉన్నాయో. దేవాలయం నిర్మించటం అనేది మీరు నేను అనుకుంటా ఏముంది డబ్బుంటే కట్టేస్తామని. డబ్బున్నంత మాత్రాన కట్టలేమని మీకు తెలుసు. ఇక్కడ ఎన్ని దేవాలయాలు ఉన్నాయి, ఎన్ని రకాలైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. ఇంతకంటే అద్భుతమైనటువంటి సాధనా క్షేత్రం మీకు లభించదు. అందువల్ల ఇక్కడ నిర్ణయించబడింది అది. ఈ స్థలం యొక్క గొప్పతనము, ఈ స్థలంలో జరగబోయేటటువంటి విశేషమైనటువంటి శక్తి సమృద్ధి పథకాలు మీకు అక్టోబర్లో తెలుస్తాయి. ఈ సంవత్సరంలోనే చాలా 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 ఉంటుంది. దానికే ఇది బీజాంకురమేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే దేవాలయాలు అమృతత్వ విద్యకి కేంద్రాలు. నాకు తెలిసి ప్రపంచంలో ఈనాడు అమృతత్వ విద్యా కేంద్రము ఎక్కడా లేదు. ఉందా మీకు? ఎక్కడైనా విన్నారా? నాకు తెలియదు, ఉంటే ఉండొచ్చు. వెబ్సైట్లో కూడా నాకు ఎక్కడా కనిపించలే. చాలా స్పష్టంగా ఓపెన్గా చెప్తున్నాను నేను ఇది. ఇక్కడ నుంచి తయారైనటువంటి వ్యక్తులు మొత్తము ప్రపంచాన్ని రాబోయే సంవత్సరంలో రూల్ చేస్తారు. మీకు అనిపించవచ్చు అది ఎలా జరుగుతుంది అని. గాంధీ గారితో ఉన్న ఒక కుటుంబం గురించి కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గాంధీ గారు ఏం చెప్పారు అంటే, మీరు అన్ని పనులు వదిలేయండి, లాయర్స్ అయితే కోర్టు పని వదిలేయండి, విద్యార్థులు అయితే విద్య వదిలేయండి, మీరు ఏ పని చేస్తున్నారో ఆ పని వదిలేయండి, మీరు వదిలేసి దేశ స్వాతంత్రం కోసం పోరాడండి. రకరకాలైనటువంటి వ్యక్తులు వచ్చారు. కానీ ఒక కుటుంబం పూర్తిగా వచ్చేసింది. తెలుసా ఏ కుటుంబం? నెహ్రూ యొక్క కుటుంబం, మోతీలాల్ నెహ్రూ. ఆయన భార్య, ఆయన కొడుకు, కోడలు, కూతురు మొత్తం భారతదేశ స్వాతంత్రానికి అంకితమైపోయారు. సరే, వచ్చింది స్వాతంత్రం. స్వాతంత్రం వచ్చాక ఈనాటి వరకు ఏం జరుగుతుందో మీరు గమనిస్తున్నారా? ఆ కుటుంబ వ్యక్తులే భారతదేశాన్ని శాసిస్తున్నారు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అది వేరే విషయం. మన నువ్వు నేను ఏం చేస్తాం? నువ్వు ఏదైనా లాజిక్ చెప్పుకో. నేను లాజిక్ అవడానికి కావాలి, జరుగుతున్నది అది. భావీ తరంలో కూడా ఆ వ్యక్తి ఆ సమర్పణ చేసుకున్న కుటుంబంలోని వ్యక్తులే దేశానికి మార్గదర్శకులు అని ఎప్పుడైతే చెప్పబడుతోందో, ఈ సంజీవిని విద్య నేర్చుకున్నటువంటి వ్యక్తులు వాడి కుటుంబ సభ్యులు ఏమవ్వాలి? కొంచెం మీరు ఆ ధైర్యం తెచ్చుకోండి. ఇప్పుడు ఎలా ఉంది అని కాదు, మీరు చూడాల్సింది ఈ విద్య నేర్చుకున్న తర్వాత మీరు ఏమవుతారు. కొంచెం దాన్ని కనుక మీరు మనసులో పెట్టుకుని ఈ 9 రోజుల పాటు మీరు చేసుకోవలసినటువంటి సాధనలో ఓ విశేషమైనటువంటి సాధనకి ఈరోజు ప్రాముఖ్యత ఇవ్వటం ఎలాగో నేర్పుతాను నేను. దాన్ని శవాసనము అంటాం, అమృతాసనము అంటాం. కార్డియాలజిస్ట్ భాషలో దాన్ని రిలాక్సేషన్ రెస్పాన్స్ అంటాం. మొత్తము మీలో ఉన్నటువంటి అన్ని రోగాలు కూడా మీరు శవాసనం వేసుకుంటే పోతుంది. శవాసనం అనేటటువంటి మాట వినటానికి మీకు ఇబ్బందిగా ఉంది, కానీ మనిషి శవం అయిపోయి చనిపోయిన తర్వాత ఏమవుతుంది? కొత్త జన్మెత్తుతాడు. మన భారతీయ సిద్ధాంతం అది, వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నమాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నమాని. 2వ అధ్యాయం అమృతత్వ విద్య ఎంత స్పష్టంగా అక్కడ చెప్పబడిందో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ, జీర్ణమైపోయినటువంటి బట్టలను ఎలాగోతే వదిలేసుకుంటారు. నవాని గృహ్ణాని, కొత్తది ఎలాగోతే వేసుకుంటావు. అదేవిధంగా ఈ జీవుడు శవము అయిపోయి కొత్త బట్టలు వేసుకుంటాడు. ఇందాక నేను చెప్పాను ఆసనం అంటే ఏమిటి? ఒక మానసిక స్థితి. అంతేత నువ్వు శవాసన మానసిక స్థితికి వచ్చాక లేస్తే ఏమవ్వాలి? నువ్వు కొత్త శరీరంలో లేవాలి. ఖచ్చితంగా మీ శరీరం మారుతుంది. ఓ నూతన శరీరం మీకు అప్పుడే ఆ రోజే ఆ క్షణమే వస్తుంది. మరి మాకు రావటం లేదు మాస్టరు. ఎలా చెప్పేది? సైకిల్ తొక్కుతున్నారు. ఏముందయ్యా, పేడల మీద కాలు పెట్టు, ఎక్కిపో, వెళ్ళిపో, అంతేనా సైక్లింగ్ అంటే? ఇంకా ఏమైనా చేయాలా? మరి రాని వాడిని ఎక్కమను. మూచిప్పలు పగలగొడతాడు, గడ్డం పగులుతుంది. కొంచెం వాడికి అదృష్టం అంతగా బాగలేకపోతే ఎముకలు విరగొచ్చు. మరి మీరు శవాసనం వేసామండి, మేము కొత్త శరీరం ఏముంది అసలు, మాకేమీ రావటం లేదు. మీకు అర్థం కావటం లేదు చెప్తున్నటువంటిది. ఆసనము అనేటటువంటిది మానసిక స్థితి. ఆ శవాసనం వేసే రమణ మహర్షి అంత గొప్పవాడయ్యాడు. తెలుసా మీకు రమణ మహర్షి జీవితం? 7వ క్లాస్ చదువుతున్నప్పుడు ఇంటికి వస్తాడు. విచిత్రంగా ఆయనకు ఒక భయం వస్తుంది. ఎందుకు వచ్చిందో నాకు తెలియదు అంటాడు ఆ రోజు. 7వ క్లాస్ చదువుతున్నాడు అంతే. ఇంటికి వచ్చాడు, చనిపోతానేమో అని భయం వేసింది టైంకి. భయం వేస్తే ఏం చేశాడు? భయపడి పారిపోలే, మనసు మీద పడుకున్నాడు. అవును, నాకు మృత్యు వచ్చింది. మృత్యు వస్తే ఏమవుతుంది? మృత్యు వస్తే ఏమవుతుందో అదంతా యాక్ట్ చేశాడు. కాళ్ళు బిగిసిపోతాయి, చేతులు బిగిసిపోతాయి, శరీరం అంతా గట్టిపడిపోతుంది. మాట్లాడలేనా, మాట్లాడాలన్నా మాట్లాడలేడు. శవం స్థితిలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి పరిస్థితి వస్తుందో అంతా చూశాడు. ఆ క్షణంలో నేనెవరినో నేను తెలుసుకున్నాను అన్నాడు ఆయన. మరి మనం రోజు శవాసనం వేస్తున్నా, మనం ఎవరో మనకి తెలియటండి. ఈ క్లాస్ యొక్క ఉద్దేశం అది. భారతీయ సంస్కృతి వైభవాన్ని మీరు అర్థం చేసుకోండి. ఒక్క ఆసనంతో అంత స్థితికి వెళ్తున్నాడు. శవాసనంతో ఆయన అంత స్థితికి ఎదిగాడు. మానసిక శవాసనం వేశాడు అరవిందో. అరవిందో చరిత్ర చదవండి. ఆలోచనలు ఆపిస్తున్నాడు 3 రోజుల పాటు. నో థింకింగ్. అంటే ఇక్కడ శరీరం శవాసనం వేస్తే అక్కడ మనస్సు శవాసనం వేసింది. శవాసనం ఇస్తే ఏం చెప్పాడు ఆయన? నవంబర్ 1924 నాడు నేను ప్రపంచానికి అమృతత్వ విద్యను దింపేశాను, ఇంకా మనిషికి సావు రాకూడదు. భలే చెప్పారు మాస్టర్, మీరు చెవుల్లో పూలు పెట్టడం అంటే ఇదేనేమో. ఆయనేమో 1924-26లో అమృతత్వ విద్యను భూమి మీద దింపేశాడు అంటున్నారు. అందరూ చేస్తున్నారు కదా. ఎలక్ట్రిసిటీ కనిపెట్టి 800 సంవత్సరాలు అయిందో మీకు తెలుసా? ఫ్యారడే 18th సెంచరీలో కనిపెట్టాడు. 19th సెంచరీ అంటే 1842-46 నాకు ఇయర్ కరెక్ట్గా గుర్తులేదు, ఎలక్ట్రిసిటీ కనిపెట్టాడు. అంతేత ఎలక్ట్రిసిటీ కనిపెట్టే ఏంటి కనిపెట్టాడు? ఎలక్ట్రిసిటీని కనిపెట్టాడు. ఇప్పటికీ చాలా చోట్ల విద్యుత్తు లేదు. ఇంతకీ ఏది రైటు? ఎలక్ట్రిసిటీ 1842లో కనిపెట్టాడు అన్నది రైటా? ఇప్పటికీ చాలా చోట్ల కరెంటు లేదు అంటుంది రైటా? రెండు రైటే కదా. అలాగే అరవిందో అమృతత్వ విద్య భూమి మీదకి దింపాడు అన్నది రైటే? ఇప్పటికీ మనుషులు చనిపోతారు అన్నది రైటే? ఏంటి కారణం? ఇక్కడ ఇంటికి ఎలక్ట్రిసిటీ వెళ్ళటం లేదు, అక్కడ మనుషులకి ఆలోచనలు ఆపుకోవటం తెలియటం లేదు. ఇంకా మీకు సైంటిఫిక్ లాజిక్ రావాలి అంటే, లారీ మహాశయ అనేటటువంటి ఒక మహావ్యక్తి రాబోయేటటువంటి రోజులలో ఈయన గురించి మీరు చాలా 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 వినబోతున్నారు. ముఖ్యంగా మనమే ప్రపంచానికి దాన్ని పరిచయం చేస్తాం. శ్వాస ఊపిరికి మనస్సుకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎక్కువసార్లు ఊపిరి పీల్చుకునేటటువంటి జంతువులు తక్కువ కాలం బతుకుతాయి. నిమిషానికి 35 సార్లు శ్వాస పీల్చుకునేటటువంటి జంతువు 15-16 సంవత్సరాలు బతుకుతాయి. కుక్కలు అది నిమిషానికి 4 సార్లు మాత్రమే శ్వాస పీల్చుకునేటటువంటి జంతువు తాబేలు ఏనుగా 500 సంవత్సరాలు బతుకుతాయి. లాజిక్ అర్థమవుతుందా? మీరు ఏ జువాలజిస్ట్నైనా అడగండి, ఇది నేను చెప్పింది అక్కలే. మీరు ఎనీ జువాలజీ డాక్టర్, డాక్టర్స్ నాతో చాలామంది ఏమంటారంటే, మాకు అది ఉంది కానీ మాస్టారు ఎందుకు ఎలా అవుతుందో తెలియదు అంటారు. ఎందుకు ఎలా అవుతుందో నాకు తెలీదు. కానీ లాజిక్ అర్థం చేసుకోండి, శ్వాస తగ్గుతున్న కొద్దీ మనోవేగం తగ్గుతోంది. లాజిక్ అర్థమైంది కదా. కోపంగా ఉన్నటువంటి వాడు ఊపిరి గబగబగబగబగబ పీల్చుకుంటాడు. శాంతంగా ఉన్నటువంటి వాడు తక్కువ వేగం. అంచేత శ్వాసనైనా తగ్గించుకో, లేకపోతే ఆలోచనలు ఆపేసావు అనుకోండి, నువ్వు శ్వాస ఆగిపోతుంది కదా. దాన్ని కేవల కుంభకము అంటాడు పతంజలి యోగ సూత్రాల్లో. ఎప్పుడైతే నువ్వు కేవల కుంభకంలో ఉంటావో నీకు మృత్యు ఉండదు, ఎందుకంటే నీకు శ్వాస లేదు, మనస్సు ఆడటం లేదు. అరవిందో వచ్చేసి చూపించాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, మీకు సైంటిఫిక్ ఎవిడెన్స్ కావాలి అంటే వేదాల కాలం దగ్గర నుంచి ఈనాడు ఉన్నటువంటి రమణ మహర్షి అరవిందో వరకు దీనికి ప్రూఫ్స్ ఉన్నాయి. అమరత్వము సాధించగలము, మరి వాళ్ళు శరీరాలు ఎందుకు వదిలేశారు? ప్రశ్న వస్తుంది కదా. మరి వాళ్ళు అమరత్వం సాధిస్తే మీకు తెలుసా, ఇష్టం వచ్చినప్పుడు చనిపోలేకపోతే అది అమరత్వం కాదు. ఫ్రీడమ్, ముక్తి. ముక్తి అంటే చావుకూడదు, ఇంకా ముక్తే ఉంది. ముక్తి దేనికి కావాలి? నీ ఇష్టం వచ్చినప్పుడు చనిపోవటానికి ఫ్రీడమ్ కావాలి. అంతే తప్ప నువ్వు చనిపోకూడదు అన్నావు అనుకో, అదో పెద్ద బాధ, చాలా పెద్ద బాధ. అసలు చావు రాదు అంటే ఎంత బాధ ఆలోచించుకోండి. భావం అర్థమవుతుందా? అందువల్ల ఈ క్లాసెస్లో ఆసనాలు ప్రాణాయామాలు మీద విశేషమైనటువంటి దృష్టి ముందు ఈ క్లాసులో చెప్పాను నేను మీకు. ముఖ్యంగా ఏ ఆసనం మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకోవాలి? శవాసనం మీద కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. చల్లకి నీళ్ళు అందుకోమ్మా, చల్లగానే. ఇవాళ చెప్పింది ఆ భావం అర్థమైంది కదా మీకు. వేదాలలో, ఉపనిషత్తుల్లో, శృతి పురాణాలలో అమృతత్వ విద్య చాలా స్పష్టంగా చెప్పబడి ఉన్నది. ఈ అమృతత్వ విద్యకి ఆధారం ఏంటి అంటే శవాసనం. ప్రతిరోజు రాత్రి మీరు వేసేది శవాసనమే, అది మీకు అర్థం అవటం లేదు. నిద్రపోవటం అంటే శవాసనమే, కానీ అది ఆసనంగా మీరు తీసుకోవటం లేదు. ఇక్కడ ఈ 9 రోజుల్లో రాత్రి పడుకునేటటువంటి దాన్ని కరెక్ట్గా మీరు వేసుకోగలిగితే, రాత్రి పడుకున్నవాడు పొద్దున్న వేరే రూపంతో లేస్తాడు. క్యాన్సర్ ఉంటే రేపు పొద్దున్న మీరు నిద్రలేచి క్యాన్సర్ పోవాలి మీకు. హార్ట్ ట్రబుల్ ఉంటే రేపు పొద్దున్న నిద్రలేచేసరికి హార్ట్ ట్రబుల్ పోవాలి. అదేంటి హయ్యెస్ట్ అన్నమాట. శవాసన యొక్క ఆ పట్టు మీకు పూర్తిగా వస్తే ఆ స్థితికి వెళ్తారు. లేకపోతే రోగరహితమైనటువంటి జీవితం గ్యారంటీ. మరి గ్యారంటీ అంటున్నారు మాస్టర్, మరి మాకు రోగాలు వస్తే రావు, వస్తే రావు, వస్తే అంటే రావాలి అని నువ్వు 10 సార్లు అంటున్నావు. నోట్తో మీరు ఈ సాధనలు చేస్తున్నా మీకు నమ్మకం లేదు. వస్తే రాదు అంటే, వస్తే అంటే టార్చ్ లైట్ వేశాను వెలుతురు వస్తుంది, రాకపోతే చెప్పండి ఏం జవాబిస్తావు? నేనేం కూడా ఏం జవాబు మీరు ఇవ్వగలరా? నా దగ్గర ఏం జవాబులే. జాగ్రత్త, మనస్సు మారాలి, ఆలోచన విధానం మారాలి. పాత ఆలోచన విధానం ఉంచుకుంటూ మేము గొప్పవాళ్ళం అవ్వాలి అంటే అవ్వలేరు. ఇంజనీర్ అవ్వాలి అంటే ఇంజనీర్ లాగా ఆలోచించటం నేర్చుకోవాలి. దానికి మీరు 5 ఏళ్ళు 6 ఏళ్ళు కష్టపడి ఇంజనీర్ అవుతారు. ఒకరోజులో ఎవరుగా ఇంజనీరు? వైద్యుడు అవ్వాలి అంటే వైద్యుడిలాగా ఆలోచించడం నేర్చుకోవాలి. అమృతత్వం రావాలి అంటే అమరుడులాగా ఆలోచించుకోవడం నేర్చుకోవాలి. అంతే తప్ప నేను మృత్యుముఖంలో ఉన్నటువంటి వ్యక్తిలాగా ఆలోచిస్తాను, కానీ నేను అమరుణ్ణవ్వాలి అంటే లేదు. ఈ సంజీవిని విద్య ఈ 9 రోజుల్లో గ్యారంటీగా మీకు ఆలోచన విధానం అందజేసేస్తుంది. ఏమీ డౌట్ లేదు. ఒకటే ఒకటి ఏంటి అంటే ఆ విధానాన్ని మీరు కొనసాగించాలి. ఒకవేళ మీకు ఆ విధానంలో ఏదైనా అనుమానం వస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చి దాన్ని రిఫ్రెష్ చేసుకోవాలి తప్ప ఇంకో దారి లేదు. దీన్ని గుర్తు చేసుకోండి. ఈ భావాన్ని మీరు అర్థం చేసుకుని క్రమక్రమంగా మనం అందరము కూడా ఈ అమృతత్వ విద్యని, సంజీవని విద్యను ప్రపంచానికి అందజేయటానికి తగిన మానసిక స్థితితో ఇక్కడి నుంచి వెళ్తాము అనేది ఆశిస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేశాః, గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు, కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని, దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్, అపుత్రాః పుత్రిణః సంతు, పుత్రిణః సంతు పౌత్రిణః, నిర్ధనాః సధనాః సంతు, జీవంతు శరదాం శతం. ఓం శాంతి. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ, స్వాధం మా పరమార్థం గమయ, అవ్యవస్థాం మా సువ్యవస్థాం గమయ. ఓం శాంతి 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 శాంతి. జై గురుదేవ్.